రేపు కథలు. రేపును తెలుసుకోవాలనుకోవడం మానవుడు బలహీనత. అది తన గురించే అయితే ఆ బలహీనత వెరితల్లు వేస్తుంది. అది స్వప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని తెలుసుకోవాలనుకుంటే ఇక ఆ రోగానికి అవధులు ఉండవు. ఈ ఒక్క కారణానికే మన దేశంలో జ్యోతిషాన్ని చాలామంది గబ్బు పట్టించారు. గ్రహాల గమనం, తత్కారణంగా భూమి మీద, మానవుల మీద వాటి ప్రభావం, ఏతావాత ఇందువల్ల మానవునికి జరిగే ప్రయోజనానికి సంబంధం ఒక దృష్టితో చూస్తే కనిపించకపోవచ్చు, కానీ సహేతుకంగా చూడగలిగితే ఆ దృష్టి ఆ వాస్తవాలను నిరూపిస్తుంది. సాధారణంగా అలనాడు మహాతపస్వి పిడపర్తి దక్షిణామూర్తి గారి వంటి మహానుభావులు నిరూపించిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అవి పుస్తక రూపంలోనే వచ్చాయి. చాలా సంవత్సరాల కిందట నేను మురారి అనే సినిమాలో పనిచేస్తున్నాను. ఒక సన్నివేశంలో నటించడానికి చక్కటి గడ్డం, తెల్లని జుత్తుతో గంభీరంగా ఉన్న వ్యక్తిని ఒక వేషానికి పిలిపించారు. ఆయన పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో జ్యోతిష శాస్త్ర విభాగానికి అధిపతి సివిఆర్ సుబ్రహ్మణ్యం గారు. 4-5 రోజులు కలిసి పనిచేశాం. చర్చ న్యాయంగా జ్యోతిషం మీదకి, దాని గురించి ప్రచారంలో ఉన్న అసంబద్ధాల మీదకి పోయింది. వారు అప్పుడు చెప్పారు, జ్యోతిషం ప్రధానంగా వైద్యానికి, వ్యక్తి పాప ప్రక్షాళనకి సంబంధించిన శాస్త్రమని, పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధతే అన్నారు. పాప పుణ్యాల్ని నమ్మకపోయినా మనం గతంలో చేసిన కర్మలు, ఇది గొడవ కనుక కర్మ అంటే పనులు అనుకుందాం, మన మనస్సు మీద, ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి అని. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో లక్షలాది యూదుల్ని చంపించిన నాజీ నాయకులు క్రమంగా నరాలలో నిర్వీర్యతకు లోనయ్యారట. ఆ దృశ్యాలను వారిని పిడకల్లై వెంటాడి కొందరు తాగుబోతులయ్యారు. నరాలు, కడుపు, పేగులు జబ్బులతో మంచం పట్టారు. ఆ బీభత్సాన్ని మనసులోంచి నెట్టే ఆస్కారం లేక నిస్సహాయులైన యూదుల్ని చావబాది రహస్యంగా బోరుమనేవారట. ఇది చంపించిన ఆఫీసర్ల మాట. అంటే ఆ కర్మ మన ప్రయోజనానికైనా, మరొకరిని హాని చేసేదైనా ఫలితం తప్పదు. ఈ కర్మల నుంచి విముక్తికి 5 సాధనాలున్నాయి: జపం, హోమం, సురార్చన, ఔషధం, దానం. వీటికి మార్గాన్ని సుగమం చేసే శాస్త్రం జ్యోతిషం. రేపు ఎన్నికల్లో మెజారిటీ వస్తుందా, ఫలానా సినిమా హిట్ అవుతుందా, పక్కవాడు ఉర్ర ఎప్పుడు పగులుతుంది అనే విషయాలు తేల్చడానికి కాదు ఈ శాస్త్రం పని. ఇది తాటి చెట్టుకి, తాతపిల్లకి ముడివేయడం. ఏమైనా ఈ కాలం పని జ్యోతిషం మీద నమ్మకం లేని వారికి కలిగించడం, ఉన్నవారి భుజాలు పొంగించడం కాదు. మరో పార్శ్వం డబ్బున్నవాడికి నిలుపులేమో అన్న యావ, పదవు ఉన్నవాడికి ఊడుతుందేమో అన్న భయం. తనది కాని చెయ్యక్కర్లేని పనులు చేసేవాడే ఇలాంటి కాలజ్ఞానానికి అరువులు చేస్తాడు. రేపటి యావ ఉన్నవాడికి, ఏమీ లేనివాడికి కాదు. ప్రపంచంలో ప్రధానంగా 3 కష్టాలట: ఎదుటి వ్యక్తి తనకు అనుకూలంగా లేకపోవడం, డబ్బు సమయానికి లేకపోవడం, ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం. విచిత్రంగా మనిషి ముఖ్యమైన 3వదాన్ని 3వ స్థానంలోనే ఉంచి ఆరోగ్యాన్ని దుబారా చేసుకుంటాడు. వీటిలో ఏ కష్టం వచ్చినా వీటి నుంచి బయటపడే మార్గం సూచించిన రేపటి కథ అమృతప్రాయంగా ఉంటుంది. జ్యోతిషం దుర్వినియోగానికి ఇది దగ్గరతోవాలి. ఇలాంటి జ్యోతిషాన్ని ఆటపట్టిస్తూ ప్రముఖ రచయిత ఆస్కార్ వైల్డ్ ఓ గొప్ప కథని ఏనాడో రాశారు. ది లార్డ్ ఆర్థర్ సెవైల్స్ క్రైమ్ అని దాని పేరు. రేపటి కథని తూచా తప్పకుండా గుర్తించి ప్రవచించిన మహానుభావులు ఎందరో ఉన్నారు. ముందుగా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి, ఫ్రెంచి కాలజ్ఞాని నోస్టర్డామస్ గుర్తుకొస్తారు. శ్రీకృష్ణదేవరాయలు తన ప్రతి జైత్రయాత్రకి సశాస్త్రీయంగా ముహూర్తాన్ని నిర్ణయించుకుని బయలుదేరేవారట. ఇది మన దేశానికే పరిమితం కాదు, మానవ స్వభావంలో కురుసదనం విశ్వజనీయం. లూయీ గారిక్ అనే యూరోపియన్ శాస్త్రజ్ఞ జ్యోతిష్కుడు పదవ పోపు లియో గారికి పదవిలోకి వస్తారని ముందుగానే సూచించారట. 1వ హెన్రీ మహారాజు పృథ్యుని నోస్టర్డామస్ కొండ బద్దల కొట్టినట్టు చెప్పాడు. నెపోలియన్ చక్రవర్తి అవుతాడని పియరీ లీ క్లర్క్ అనే జ్యోతిష్కుడు బల్లగుద్ది మరీ చెప్పాడు. నమ్మకం శాస్త్రం లేనివారికి, శాస్త్రం మీద లేనివారికి, వారు చెప్పే ఫలితం మీద వ్యామోహం ఉన్నవారికి శాస్త్రాన్ని దాటి వచ్చిపడే లాభం మీద ఎక్కువ మక్కువను పెంచుతుంది. ఓడిపోయే రాజకీయ నాయకుడు ఎన్నికల జ్యోతిషాన్ని నమ్మనంటాడు, గెలుస్తాడని చెప్పినప్పుడు ఆ నిజాన్ని భుజాన వేసు తిరుగుతాడు. ఇది మానవుని బలహీనత. సైన్యంలో పనిచేసిన, కోట్ల మందిని ఊచకోత కోయించిన గత శతాబ్దపు నియంత హిట్లర్కి జ్యోతిషం మీద నమ్మకం ఉంది. హనుస్సేన్ అనే జ్యోతిష్కుడు 1933 జనవరి 30 తర్వాత హిట్లర్ ప్రభ వెలిగిపోతుందని కవితను రాసి మరీ బల్లగుద్దాడు. ఆ కవిత నా దగ్గర ఉంది. ఏతావాత సుబ్రహ్మణ్యం గారి మాటల్లో మానవుని గత జన్మ లేదా గతంలో చేసిన కర్మ కొన్ని పనులు అంటే కొందరు నచ్చుతుంది కారణంగా వచ్చే అనారోగ్యాలకు రాబోయే కాలంలో ఎంత ఉపశమనం కలుగుతుందో సూచించే శాస్త్రంగా జ్యోతిషాన్ని గుర్తుపడితే పక్కవాడిని దోచుకోవడానికో, అర్హత లేని పదవికి ఎగబాగడానికో జ్యోతిషాన్ని సాకు చేసుకుంటున్న అజ్ఞానుల కారణంగానే శాస్త్రం లక్ష్యం బస్టుపడుతోంది. ఈ దేశంలో భగవాన్ రమణ మహర్షులు ఉన్నారు, సినీతారల్ని పక్కలో వేసుకుని కాషాయం తాటుగా రంకు నడిపే నిత్యానందులు ఉన్నారు. చిరువులు వేగించేది నిప్పే, సమిధను రగిలించేది నిప్పే. నిప్పుది ధర్మం, ప్రయోజనంది కల్మషం. రెండు సందర్భాలను గుర్తు చేసి ముగిస్తాను. మా నాన్నగారికి 1977లో తీవ్రంగా గుండె నొప్పి వచ్చింది. ఆయన 50 సంవత్సరాలు పైగా బీడీలు కాల్చారు. అది ఆయన చేసిన కర్మ. రెండు ఊపిరితిత్తులు చెడిపోయాయి, కోమాలోకి వెళ్లిపోయారు. విశాఖలో వర్షాలు, అంతిమయాత్రకి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. అప్పుడు మా తమ్ముడు అన్నాడు, ఓసారి వేదుర కాంశేశ్వరం గారిని కలుద్దామా అని. ఆయన మా ఇంటి జ్యోతిష్కులు. ఆయన కుష్ఠువ్యాధి. నాన్నగారు అవసానంలో ఉన్నారనడానికి జ్యోతిషం సాయం అక్కర్లేదు, చూస్తేనే అర్థమవుతోంది. అయినా ఆశ పోదు, వెళ్ళాం. గంట పైగా లెక్కలు వేశారు మాకు అత్యంత సన్నిహితులు శర్మగారు. ఆ క్షణంలో జ్యోతిషం మీద, మా తమ్ముడి మీద, శర్మగారి మీద నాకు కలిగిన ఏహేభావం చెప్పలేను. అవతల వేళ మించిపోతోంది. లెక్కలు పూర్తయ్యాక, మరేం పర్వాలేదయ్యా, సుబ్బారావు గారి గండం గడిచిపోతుంది అన్నారు శర్మగారు. ఆ క్షణంలో ఆయన పుస్తకాల్ని చించి పోగులు పెట్టాలంత కోపం వచ్చింది. దుడుసుగా లేచాను. తర్వాత మా నాన్నగారు 14 సంవత్సరాలు జీవించి ఓ రోజు నిద్రలో వెళ్ళిపోయారు. మిత్రుడు రచయిత భమిడిపాటి రాధాకృష్ణ గణితంలో విచిత్రమైన పరిశోధనల్ని చివరి రోజుల్లో జరిపాడు. చాలా సత్యాలు నిరూపించాడు. ఆయన తన పుస్తకంలో తాను 4 సెప్టెంబర్ 2007న బాల్చి తన్నేస్తాను అని రాసుకున్నాడు. అక్షరాల అదే రోజున కన్నుమూశాడు. వంకర శాస్త్రానికి కాదు, దాన్ని అన్వయించుకునే మనిషి బుద్ధిది. సత్యానికి రెండో పార్శ్వం ఉండదు. ప్రలోభానికి స్వార్థానికి ఎన్నో ముఖాలుంటాయి.